భగవద్గీత 7వ అధ్యాయం 7వ శ్లోకం మత్తా పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయీ సర్వామిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. అనువాదం: ఓ ధనంజయ, నాకన్నా శ్రేష్టమైన సత్యము వేరొకటి లేదు. దారమునందు ముత్యములు కూర్చబడినట్లు సమస్తము నాపైననే ఆధారపడి ఉన్నది. చెప్పండి. ఓ ధనంజయ, నాకన్నను శ్రేష్టమైన సత్యము వేరొకటి లేదు. దారమునందు ముత్యములు కూర్చబడినట్లు సమస్తము నాపైననే ఆధారపడి ఉన్నది. తాత్పర్యం: పరతత్వము సాకారమా లేక నిరాకారమా అనే విషయంపై వివాదము జరుగును, కానీ భగవద్గీతకు సంబంధించినంత వరకు పరతత్వము దేవదేవుడైన శ్రీకృష్ణుడే. ఈ విషయమే భగవద్గీత యందు అడుగడుగున నిర్ధారింపబడినది. ముఖ్యంగా ఈ శ్లోకంలో పరతత్వము పరమపురుషుడని నొక్కి చెప్పబడింది. దేవదేవుడే పరతత్వం అనే విషయము బ్రహ్మ సంహిత కూడా ధృవీకరించుచున్నది. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ, ఆదిదేవుడు ఆనంద నిదానము, గోవిందుడు సచ్చిదానంద విగ్రహుడు, కృష్ణుడే పరతత్వమైన దేవదేవుడు. ఈ ప్రమాణములన్నీ పరతత్వము సర్వకారణ కారణుడైన దివ్య పురుషుడని నిస్సందేహంగా నిరూపించుతున్నవి. నిరాకారవాదులు ఉపనిషత్తులను ఆధారంగా చేసుకొని వాదన చేదురు. విశ్వపు తొలిజీవి అయిన బ్రహ్మదేవుడు ఈ భౌతిక జగత్తునందు దేవతలు, మానవులు, జంతువుల కన్నా అత్యంత ఘనుడని తెలియబడుతున్నాడు. కానీ ఆ బ్రహ్మదేవుడికి పరముగా భౌతిక రూపరహితము, భౌతిక కల్మష రహితము ఆయన పరమ పురుషుడు వేరొకడు ఉన్నాడు. అతనిని తెలుసుకొనగలిగిన వాడు అతని వలె దివ్యత్వాన్ని పొంది, అతన్ని తెలుసుకొనలేని వారు ఈ భౌతిక జగత్తు ఎందు దుఃఖభాగులగు చెందురు. నిరాకారవాది అరూపం అను పదానికి అది నిరాకారం అని సూచించట్లేదు. అది భగవంతుడి యొక్క సచ్చిదానంద దివ్య రూపం. అతనికి జడ రూపము, దివ్య రూపము లేదని సూచించున్నది. శ్వేతస్తర ఉపనిషత్తు ఎందు కూడా ఈ విషయమే నిర్ధారణ అవుతున్నది. వేదామేత పురుష ప్రాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ తమేప విద్వా వతిమృత్యుమేతి నాణ్యపంత విద్యతేనాయ. భౌతిక తమోభావములన్నిటికీ పరుడైన దేవదేవుడిని నేను ఎరుగుదును. అతన్ని ఎరిగిన వాడే జనన మరణ బంధం నుంచి ముక్తుడు కాగలడు. ఆ పరమపురుషుని కూర్చిన ఈ జ్ఞానము కన్నా ముక్తికి వేరొక మార్గము లేదు. అతడు దివ్యమగుడితే ఆ పరమపురుషుని కన్నా శ్రేష్టము సత్యము వేరొకటి లేదు. అతడే సూక్ష్మము కన్నా సూక్ష్మము, ఘనము కన్నా ఘనుడైన వాడు, వృక్షం వలె స్థిరమైన వాడు, ఆధ్యాత్మిక జగత్తును అంతటినీ ప్రకాశింపజేయవాడు. చెట్లు తన వేళ్లను వ్యాపింపజేసినట్లు అతడు తన శక్తులను వ్యాపింపజేయను. ఈ శ్లోకముల ద్వారా పరతత్వము భౌతికము మరియు ఆధ్యాత్మికులనేది వివిధ శక్తులచే సర్వవ్యాపి అయి ఉండు దేవదేవుడైన శ్రీకృష్ణుడని సారాంశముగా చెప్పవచ్చును. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన కళాఖయ చక్షురుమిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదామయం దదాతి స్వాపదాంతకం. అందరు చెప్పండి. ಜಯ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಚೈತನ್ಯ ಪ್ರಭು ನಿತ್ಯಾನಂದ ಶ್ರೀ ಅದ್ವೈತ ಗದಾಧಾರ ಶ್ರೀ ಗೌರವಭಕ್ತವೃಂದ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ 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 ರಾಮ ಹರೇ ರಾಮ 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 ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಹರೇ 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 ರಾಮ ಹರೇ ರಾಮ 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 ಹರೇ ಹರೇ ಓ ಧನಂಜಯ ನಾಕನನ್ನು ಶ್ರೇಷ್ಠಮೈನ ಸತ್ಯಮು వేరొకటి లేదు. దారమునందు నృత్యములు కోర్చబడినట్లు సమస్తము నాపైననే ఆధారపడి భగవద్గీతని గీతోపనిషత్ అంటారు. వేదాల యొక్క సారం ఉపనిషత్తులో ఉంది. ఈ ఉపనిషత్తులన్నిటి సారం గీతోపనిషత్తు భగవద్గీత. వేదాల యొక్క సారాన్ని వేదాంత సూత్రం అంటారు. వేదాంతం భగవద్గీత అది వేదాంతము, ఆఖరి వాక్యం, జ్ఞానానికి అంతిమ ప్రమాణం భగవద్గీత. ఎందుకంటే భగవద్గీత స్వయంగా భగవంతుడే మాట్లాడినాడు. ఎంతోమంది మహానుభావులు వచ్చినారు హిందూ మతంలో, ఇతర మతాల్లో. నిజంగా నిజాయితీగా మహాత్ములైనటువంటి వాళ్ళు అన్ని మతాల్లో కూడా వాళ్ళు దేవుణ్ణి ఒక పరమ పురుషుడిగా వర్ణించారు. బైబిల్లో ఫాదర్ భగవంతుడు మన తండ్రి. తండ్రి అంటే ఒక వ్యక్తి విశేషం. అదే రకంగా ఖురాన్లో కూడా నువ్వు భగవంతుడిని ప్రేమించు, నువ్వు భగవంతుడిని సేవించు, నిరాకారం అయితే మనం ప్రేమించేదే ఉంది, సేవించేదే ఉంది. బట్ అన్ని ముఖ్యమైనటువంటి మతాల్లో భగవంతుడిని ఒక వ్యక్తిగా, కానీ భగవంతుడి వ్యక్తిత్వానికి మన వ్యక్తిత్వానికి తేడా ఉంది. భగవంతుడి వ్యక్తిత్వం ఇక్కడ మన ప్రభుపాద తాత్పర్యంలో చదివినట్టుగా ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిర్ ఆదిర్ గోవింద సర్వకారణ కారణం. బ్రహ్మదేవుడు భగవంతుడికి ఇచ్చినటువంటి నిర్వచనం ఇది. దేవుడు ఎవరైనా మనం దేవుడు అనాలంటే ఆయన ఈ నిర్వచనం, అంటే మామూలు ఇంగ్లీష్లో గాడ్ అంటే జనరేటర్, ఆపరేటర్, డెస్ట్రాయర్, ఎవరైతే పుట్టిస్తున్నాడో, ఎవడైతే పోషిస్తున్నాడో, ఎవడైతే లయం చేస్తున్నాడో అతన్ని మనం దేవుడు గాడ్ అంటాం. అని మనం ఆ నిర్వచనానికి అనుగుణమైనటువంటి దేవుడు మనం ఎవరైనా భగవాన్ అనాలంటే ఆయనకి ఈ లక్షణాలన్నీ ఉండాలా, ఆయనకి యోగ్యత ఉండాలా. భగవాన్ అనేటువంటి శబ్దం ఎవరికి పడితే వాళ్ళకి వాడడానికి వీల్లేదు. అందుకే భగవంతుడు దేవి దేవతలు. భగవంతుడు అంటే సింగులర్, ఒకడే. అనేక మంది భగవంతులు లేరు. భగవంతుడు. కానీ దేవతలు ఎంతమంది ఉన్నారు? దేవీ దేవతలు ఎంతమంది? దేవీ గణాలు ఉన్నారు, ఎంతమంది దేవతలు ఉన్నారు? కానీ భగవంతుడు మాత్రం ఒకడు, అద్వితీయుడు. ఆయనకి సాటిగా వేరొకరు లేరు. అసమర్థుడు అని కనుక భగవంతుడి ఈ విష్ణు సహస్రనామాలు వస్తాయి. అసమర్థుడు, అసమ అంటే భగవంతుడి సమానం ఎవరు లేరు, భగవంతుడి పైన కూడా ఎవరు లేరు, అసమర్థుడు. ఈ రకంగా భగవంతుడి భగవాను అనే శబ్దం దాన్ని ప్రభుపాద అందరికీ స్పష్టంగా తెలియడం కోసం దేవాది దేవుడు. నేను మన హిందువుల్లో రకరకాలుగా పెట్టుకుంటూ ఉంటారు ఫోటోలు ఇళ్ళలో. పొద్దున కూడా ఒకళ్ళు ఇంటికి వెళ్ళాము, ఆదివారం నగరికి వెళ్తున్న తర్వాత చాలా సంవత్సరాలుగా మందిరానికి వస్తూ ఉన్నారు ఆయన కూడా. అంటే అంత సులభం కాదు. మనం ఆలోచన పడలేదు తప్ప తేల్చుకొని భగవంతుని ఏదో తేల్చుకొని సందేహం లేకుండా మనం ఆ భగవంతుని ఆరాధించడం. ఎవరైతే సందేహం లేకుండా ప్రమాణంతో దేవుణ్ణి తెలుసుకుని ఆయన ఎవరైతే ఆరాధిస్తారో అటువంటి వాళ్ళకి సంసారంలో ఎలాంటి ఆందోళన కలగదంట. మనకి జీవితంలో ఆందోళనలు, మనకి భయాలు కలుగుతున్నాయంటే మనం భగవంతుడు భక్తుడు కానట్లేక. మనం ఒక రంగం భగవంతుని తెలుసుకున్నా కూడా మనం భక్తి చేయనట్లు లెక్క. మరి కృష్ణుడు దేవుడు అని తెలుసు, కానీ మనం ఆ దేవుడిని కొలుచుకోకపోతే మనకి ఎట్లా భగవంతుడితో సంబంధం కలిగి మనం నిర్భయంగా బతకగలం? అటు ఇది మొదటి లక్షణం. నిజానికి భక్తిరసామృత సింధువులో రూపగోస్వామి భక్తి చేసేటువంటి వాళ్ళ లక్షణాలు ఏంటి మనం ఇంతమంది మందిరానికి వస్తూ ఉంటారు. నిజంగా కృష్ణుడు దేవుడు కాబట్టి మనం కృష్ణ మందిరానికి పోవాలా? కృష్ణుడు దేవుడు కాబట్టి నేను మరింతగా కృష్ణ భక్తి చేసుకోవాలా? కృష్ణుడు దేవుడు కాబట్టి నేను కృష్ణనామంతో నా జీవితాల సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకోవాలా? భక్తులు సమస్యలు లెక్క చేయరు. వాళ్ళు భగవన్ నామం జపం చేసుకుంటూ పోతూ ఉంటారు, వెనక నుంచి సమస్యలు అది సమాధానం అవుతూ ఉంటాయి. మనం తలకాయ వేడి చేసుకుని మనం ఊరంతా పరిగెత్తి ఇట్లంతా చెప్పాను కాదు, మనం కరెక్ట్గా భగవన్ నామం చేసుకుంటూ పోతూ ఉంటే మనకి ఏది మంచి ఏది మేలు భగవంతుడికి తెలుసు. మనం భగవన్నామం జపం చేస్తున్నా కూడా మనకి మనం అనుకున్న విధంగా పనులు కాకపోతే మనం అర్థం చేసుకోవాల్సింది పని కాకుండా ఉండడమే నాకు మంచిది. నేను భక్తి చేస్తున్నాను కాబట్టి నాకు ఏది జరుగుతుందో భగవంతుడు అందరి జీవితాలతో జోక్యం చేసుకోడు. ఆయన అందరూ కూడా వాళ్ళు చేసిన కర్మ ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటారు. కానీ ఎవరైతే కరెక్ట్గా కృష్ణ భక్తి చేస్తూ ఉంటారో వాళ్ళు కర్మబంధాల్లో లేనట్టు భగవంతుని ప్రత్యక్షంగా భగవంతుని భక్త వత్సలుడు. ఆయన భగవంతుని పని ఎవరైతే శుద్ధ భక్తి చేయడం ప్రారంభిస్తారో భగవంతుడు వాళ్ళని చూసుకుంటూ ఉంటాడు. భగవంతుడికి సంసారం పనులు చేయడానికి 33 కోట్ల దేవతలు ఉన్నారు. భగవంతుడు స్వయంగా ఆయనే చూసుకోవాల్సిన అవసరం లేదు. భగవంతుడు కేవలం ఎవరైతే ఆయన భక్తులు అవుతున్నారో భగవంతుడు వాడి సంసారం నుంచి బయటపడి ఆయన చేరుకోవడానికి ఆయన ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. రూప గోస్వామి భక్తి రసామృత సింధు అనేటువంటి గ్రంథంలో శుద్ధ భక్తికి ఉండేటువంటి లక్షణాలు ఆయన చెబుతున్నాడు. శుద్ధ భక్తికి 6 లక్షణాలు ఉంటాయంట. ఎవరైనా కూడా కరెక్ట్గా భక్తి చేస్తుంటే వాళ్ళలో ఈ 6 లక్షణాలు రావాల. వాళ్ళు ఏదో కాలక్షేపాన్ని చేసుకుంటూ మనసు పెట్టి చేయకుండా, వాళ్ళు నిజంగా నమ్మి శ్రద్ధగా చేయకుండా, దానివల్ల వాళ్ళ జీవితం అంత మారకపోవచ్చు. కానీ కరెక్ట్గా ఎవరైనా చేస్తుంటే వాళ్ళ జీవితాలు పూర్తిగా మారిపోతాయి. వాళ్ళు భక్తిలోకి రావడానికి ముందు వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళ అలవాట్లు ఏంటి, కరెక్ట్గా భక్తిలోకి దిగిన తర్వాత వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళ పద్ధతులు ఏంటి, ఇవన్నీ మారిపోతాయి. అది కరెక్ట్గా భక్తి చేసే వాళ్ళు వాళ్ళని చెప్పుకోకర్లా. ఊళ్ళో వాళ్ళందరూ చెప్తారు ఈయన ఇట మారిపోయినాడైతే, ఎప్పుడైతే ఈ హరే కృష్ణలో పడ్డాడో ఈయనకి ఈ పట్టింపులు చేదస్తాలు ఈ సామాజిక కట్టుబాట్లు ఏంటి పట్టించుకోకుండా అతను ప్రశాంతంగా ఎవరేమనుకుంటే నాకేమన్న పద్ధతిలో తను ఎంచుకున్న మార్గంలో పడి అతను సీరియస్గా ముందుకెళ్తూ ఉంటాడు. ఎందుకంటే అతనికి అనుభవంతో తెలిసింది ఏది వాస్తవంగా మానవ జీవితానికి పరిపూర్ణతను కలిగిస్తుంది, ఏది మానవ జీవితానికి పూర్తి ఆనందాన్ని కలిగిస్తుంది. రూప గోస్వామి ఆయన శుద్ధ భక్తి యొక్క 6 లక్షణాలు ఆయన చెబుతున్నాడు. ఒకటి వచ్చి క్లేశాగ్ని. క్లేశ మనకి రకరకాల మనకి కోరికలు, తాపత్రయాలు, మనకి భయాలు, మనకి దుఃఖాలు. ఎప్పుడైతే మనం భగవన్ నామం జపం చేయడం ప్రారంభిస్తామో వాటన్నిటి నుంచి మనకు ఉపశమనం, సమస్యలు తొలగకపోయినా కూడా మనం నిశ్చింతగా అంటే మన మనసు ఎదుగుతుంది, పరిస్థితిని అర్థం చేసుకుంటాం. క్లేశాగ్ని ఈ పాపపు జీవితం వల్ల మనకు కలుగుతున్నటువంటి సమస్యలు మనం భగవన్ నామం జపం చేయడం ప్రారంభించినప్పుడు మన పాపపు జీవితం వైండర్ అది సమాప్తం కావడం ప్రారంభమవుతుంది. చెప్పబడింది మనకి పాపాలు రకరకాల అవస్థల్లో ఉంటాయంట. ఒకటి వచ్చి పాపాలు కూట. కూట అంటే బీజ అవస్థ. మనకి ఫలితం ఏం కనిపించదు కానీ లోపలనే మెల్లిగా అది ఎదగబోతుంది, దాన్ని కూట అవస్థ అంటారు. తర్వాత బీజం. బీజం అంటే ఇంకా మొక్క రావడం ప్రారంభమవుతుంది. ముందర ఇది లోపల ఉండి మనకి తెలీదు, మెల్లిగా ఒక స్టేజ్ వచ్చేప్పుడు బీజం వస్తాం. మనలో పాప ఆలోచనలు రావడం ప్రారంభమవుతాయి. ఆ తర్వాత ప్రారంభం మనం పాప పనులు చేయడం ప్రారంభం. ముందర మనలో పాప ఆలోచనలు రావడం, తర్వాత మనం దానికి ప్లాన్ చేస్తూ ఉండడం, మనం వాస్తవంగా పాప పనులు చేయడం. పాప పనులు చేయడం ఫలితం ఏంటి, మనకి దుఃఖం, అశాంతి, దుఃఖం, ఇది పాప జీవితం. సో మనం భగవన్ నామం జపం చేయడం ప్రారంభిస్తే ఈ 3 అవస్థల నుంచి మన మనస్సు బయటపడడం ప్రారంభమవుతుంది. మన పూర్వజన్మ చేసినటువంటి కర్మ వలన పాప ఆలోచనలు రాబోతున్నాయి, భగవన్ నామం జపం చేస్తే అవి రాకుండా పోతాయి. ఏదైతే బీజ అవస్థలు మనం ఆలోచనలు చోటు చేసుకున్నాయి వాటిని బయటికి తరిమివేయడం ఎట్లా, భగవన్ నామం జపం చేస్తుంటే సారాయి తాగాలనేటువంటి ఆలోచన, సారాయి తాగేటువంటి అలవాటు, తర్వాత మెల్లిగా మనం మామూలుగా ఉన్నాము. మరి కొంత వయసు వచ్చేప్పటికీ మనకి ఏదో ఒక చెడు ఆలోచన మనసు మొగ్గు చూపిస్తుంది కదా. పుట్టంగానే ఎవరు పుట్టంగానే అందరు పాలు తాగుతున్నారు. మెల్లిమెల్లిగా రాగానే వాళ్ళు వయసు వస్తుంటే ఆలోచన మారడం, పెద్ద పాపం పనులు ప్రారంభమవడం, ఇట్లా అంటే క్లేశాగ్ని. అగ్ని అంటే పాపాలు, క్లేశాలు. పాపాల వల్ల మన క్లేశాలు కలుగుతాయి. ఎప్పుడైతే మనం శ్రద్ధతో భగవన్ నామాన్ని మనం జపం చేయడం ప్రారంభిస్తాం, వెళ్ళి ఎన్ని సాయంత్రం ఒకసారి ఇవన్నీ కూడా తగ్గడం ప్రారంభమవుతుంది. తర్వాత శుభద. శుభద అంటే ఆస్పీషియస్నెస్. శుభం అంటే మనం ఇతరుల ప్రతి మనకు మైత్రీభావం ఉండడం. దుర్మార్గులు దృష్టి లేనట్టయితే మనం ఇతరుల గురించి చెడుగా ఆలోచిస్తూ ఉంటాం. మనం మంచి వ్యక్తి అయినట్లయితే మనం ఇతరుల గురించి మనం మంచిగా ఆలోచిస్తూ ఉంటాం. ఇతరులని మనకి మామూలుగా మామూలుగా వ్యక్తులు జెంటిల్మెన్ అంటారు. ఇతరులకు ఎట్లా సహాయం చేయాలి, ఇతర వ్యక్తులకు మనం ఏ రకంగా సహాయం చేయాలి, మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ, మనకి చేతనైతే ఆర్థికంగా కానీ, అది ఒక మంచి వ్యక్తి యొక్క స్వభావం. అదేవిధంగా అతను మంచి వ్యక్తి అయితే అయినట్లయితే అతని మంచితనం వల్ల ఇతరులు కూడా అతన్ని అతనేమి క్యాన్వాస్ చేసుకోవక్కర్లేదు. ఒక వ్యక్తి మంచిగా బతుకుతున్నట్లయితే ఇతరులు మామూలుగానే అతని ప్రతి వాళ్ళు అభిమానాన్ని, అతని ప్రతి గౌరవాన్ని కలిగి ఉంటారు. అదే రకంగా శుభ లక్షణాలు అంటే అతనికి మంచి అలవాట్లు ఉంటాయి, అతని ఉండే అలవాట్లు. అదే రకంగా అతను అల్ప సంతోషి. మనకి ఎప్పుడైతే మనకి కూటనీతి, మనకి ఎప్పుడైతే అన్యాయం చేయాలని మోసం చేయాలి ఇట్లాంటి ఆలోచనలు ఉంటాయి, మనకి మనశ్శాంతి ఉండదు లోపలికి ఒకటి బయటకు ఒకటి. కానీ ఎవరైతే శుభాన్ని కలిగి ఉంటారో అటువంటి వ్యక్తులు సంతోషంగా ఉంటారు అన్ని పరిస్థితులు కూడా వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి దాచుకోవాల్సినటువంటి ఆలోచన లేదు మనసులో, అటు వాళ్ళు సంతోషంగా ఉంటారు. అటు మంచి గుణాలు ఉంటాయి, వాళ్ళు సంతోషంగా ఉంటారు. తర్వాత వాళ్ళు ఇతరుల గురించి మంచిగా ఆలోచిస్తూ ఉంటారు, ఇతరులు కూడా వాళ్ళ గురించి మంచిగా మంచితనాన్ని గుర్తిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మనం భగవన్ నామాన్ని మనం జపం చేస్తూ ఉంటామో మనలో శుభాలు అంటే ఇతరుల ప్రతి మనకి అన్యాయం చేయాలని మోసం చేయాలని ఇది వెలిగా మనం వదిలేయడం ప్రారంభిస్తాం. ఎప్పుడైతే మనం భగవన్ నామం జపం చేయడం ప్రారంభిస్తాం భగవంతుడు మనకి లైట్ హార్టెడ్, ఎంత ఈ కోడి పనులను ఎందుకు చేయాలి కదా. వ్యక్తులు వైష్ణవులు భక్తులు వాళ్ళు తిన్నగా ఉంటారు, సరళంగా సాదాగా ఉంటారు, కాంప్లికేటెడ్ పీపుల్ కాదు. మన శాస్త్రాల్లో సింప్లిసిటీ ఈజ్ వైష్ణవిజం. ఒక భక్తుడు అంటే అతడు ఇతరుల యొక్క విశ్వాసాన్ని చూరగొంటాడు, అది ఇతరులు వాళ్ళ మనసు విప్పి అతనికి చెప్పుకునేటువంటి అటువంటి నమ్మకం వాళ్ళు కలుగుతుంది వైష్ణవుల యొక్క. అంటే అని అంటున్నాడు ఆయన శుభద. ఈ రకంగా భక్తులు భక్తి చేసేటువంటి వాళ్ళకి వాళ్ళకు ఉండేటువంటి ఇవన్నీ కూడా స్వభావం మారడం ప్రారంభమవుతుంది. మూడవది భక్తులకు ఉండేటువంటి లక్షణం వాళ్ళు సుదుర్లభ. ఈ భక్తి అనేటువంటిది చాలా దుర్లభమైనటువంటిది. ఈ ప్రపంచంలో చూస్తూ ఉంటాం భక్తి చేసేటువంటి వాళ్ళు
ఏ రకంగా మారుతున్నారు, ఏ రకంగా వాళ్ళకు ఉండేటువంటి అవసరాలన్నీ కూడా సులభంగా తీరుతున్నాయి, వాళ్ళు ఏ రకంగా పరోపకార కార్యాలు ఉంటున్నారు. కానీ మనం స్వీకరించాం, భక్తుల జీవితాలు మనం గమనిస్తూ ఉంటాము, ఏ రకంగా వాళ్ళు మంచి లక్షణాలతో బతుకుతున్నారు, వాళ్ళు సంతోషంగా బతుకుతున్నారు, వాళ్ళు ఇతరులకు మేలు చేస్తున్నారు. కానీ మనకు కూడా ఆలోచన రావాలా, నేను కూడా భక్తి చేస్తే నాలో కూడా మంచి గుణాలు వస్తాయి, నేను సంతోషంగా ఉండగలుగుతాను, నేను ఇతరులకు మేలు చేయగలుగుతాను. కానీ మనకు ఆలోచన రాదు, ఎందుకంటే అంత సులభంగా అది భక్తి చేయడం. చెప్పబడింది భగవంతుడు అన్నీ ఇస్తాడు, అప్పుడప్పుడు కొంతమంది బాగా డబ్బున్నాడు చూసి ఈయనకి భగవంతుడు అనుగ్రహం ఉంది. ఇక్కడ ఈ శ్లోకంలో బాగా డబ్బు ఉండడం భగవంతుడికి భగవంతుడి అనుగ్రహం అని చెప్పబట్టాల. ఎవరైతే సంతోషంగా ఉంటారో, ఎవరైతే మంచి గుణాలను కలిగి ఉంటారో, ఎవరైతే ఇతరులకు మేలు చేయాలనేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారో, మనకు ఈ వ్యక్తి మీద భగవంతుడి అనుగ్రహం ఉంది. కాబట్టి డబ్బుతో సంబంధం లేదు, కానీ మనకి డబ్బు కావాలి, డబ్బు కావాలా? అందుకని ఎవరికైనా డబ్బు ఉంటే వాడికి భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగింది, అందుకే అతను డబ్బు. కానీ నిజానికి డబ్బు ఉన్న వాళ్ళు ఎవరు కూడా తొందర సుఖపడిన వాళ్ళు ఎవరు లేరంట, అన్నీ సమస్యలు డబ్బు ఉంటే. కాబట్టి సుదుర్లభ ఈ భక్తి అనేటువంటిది ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాం. చాలామంది భక్తులు లాగా కనిపిస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి దేవుడు ఎవరు కూడా క్లియర్గా తెలియదు, వాళ్ళు కరెక్ట్గా దేవుడి కోసం ఏం చేయాలో అది కూడా తెలియదు. కానీ శాస్త్రజ్ఞానం లేనటువంటి వాళ్ళకి వాళ్ళు భక్తుల్లాగా అనిపిస్తూ ఉంటారు, ఎంతమంది చూస్తూ ఉంటారు. కానీ శాస్త్రజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, చైతన్య చరితామృతంలో ఒక చిన్న ఘటన ఉంది, దానిలో రాఘవదాస్ విశ్వాస్, రాఘవదాస్ విశ్వాస్ అనేటువంటి భక్తుడు ఉంటాడు ఒక ఆయన. ఆయన పెద్ద విద్వానుడు, తర్వాత ఎంతో భజనలు చేసేటువంటి వాడు, ఎంతో భజన చేసేటువంటి వాడు. ఒకసారి సనాతన గోస్వామి, ఎవరైతే చైతన్య మహాప్రభు గారి పార్షదుడో, ఆయన వస్తూ ఉంటే ఆయన జగన్నాథ్పురి వస్తున్నాడు. ఈ రాఘవదాస్ విశ్వాస్ ఆయన కూడా జగన్నాథ్పురి వస్తున్నాడు. ఆయన సనాతన గోస్వామిని కలుసుకుంటాడు దారిలో. కలుసుకుని సనాతన గోస్వామి ఆయన వాస్తవంగా వైష్ణవుడు కాబట్టి ఆయన ఎంతో దీనభావంతో భగవన్నామాలు జపం చేసుకుంటూ ఆయన చైతన్య మహాప్రభు దర్శనం కోసం జగన్నాథ్పురి వస్తున్నాడు. ఈ రాఘవదాస్ విశ్వాస్ గొప్ప విద్వానుడు, ఎంతో భజన చేసేటువంటి వ్యక్తి. ఆయన ఎప్పుడైతే సనాతన గోస్వామిని చూశాడో ఆయన తన సామాన్లతో పాటు వస్తున్నాడు, లగేజ్ ఉంది. ఆయన మీ సామాన్ నేను మోస్తాను, రాఘవదాస్ విశ్వాస్ ఆయన అంటాడు, మీ సామాన్ నేను మోస్తాను, నేను మీకు సహాయం చేస్తాను. అంటే సనాతన గోస్వామి అంటాడు, మీరెంతో విద్వానులు, మీరెంతో గొప్ప భక్తులు, మీరు బ్రాహ్మణులు, నా సామాను మీరు వేయడం ఏంటి, నేను మీ చేత సేవ చేయించుకోవడం ఉచితం కాదు. ఆయన కూడా లేదు నేను మీకు సహాయం చేయాలి అని చెప్పి సనాతన కోసం లగేజ్ ఆయన తీసుకుని ఆయన ఇద్దరు కలిసి జగన్నాథ్పురి వచ్చారు. చైతన్య మహాప్రభు దర్శనానికి వెళ్ళారు. చైతన్య మహాప్రభు సనాతన గోస్వామిని ఆయన ప్రేమతో ఆయన ఆలింగనం చేసుకుని ఈ కుశలపూర్వక ప్రశ్నలన్నీ అడిగి రాఘవదాస్ శాస్త్రిని ఆయన దాన్ని పఠించుకోవాలి. సనాతన కోసం ఆశ్చర్యపోయినాడు. ఇంకా సనాతన కోసం అనుకున్నాడు, ఈయన ఇంత భజన చేస్తున్నాడు, ఈయన ఇంత విద్వానుడు, ఇంత సేవాభావం కలిగి ఉన్నాడు, చైతన్య మహాప్రభు సాక్షాత్ భగవంతుడు, ఆయన రాఘవదాస్ విశ్వాసుని ఆయన అతను గుర్తించకుండా కట్ ఆఫ్ ఉంటారు, పట్టించుకోకుండా. తర్వాత వాళ్ళు చర్చిస్తారు ఎందుకు చైతన్య మహాప్రభు రాఘవదాస్ విశ్వాసుని ఇలా ఈ రకంగా నిర్లక్ష్యం చేశారు. ఆ తర్వాత చైతన్య మహాప్రభు చెప్పారు, ఈ వ్యక్తి భజన చేస్తున్నాడు, ఇతనికి ఎంతో పాండిత్యం ఉంది, కానీ ఇతను భగవంతుని నిరాకారుడు, భగవంతుడు నిరాకారుడు, నేను భగవంతుడు ఐక్యం అనేటువంటి భావంతో చేస్తున్నాను. అంటే బయటికి భజనలు జరుగుతున్నాయి, భగవద్గీత మీద భాగవతం ప్రవచనాలు ఇస్తున్నాడు, కానీ ఆయన అవగాహన ఏంటి, భగవంతుడు నిరాకారుడు, నేను ఈ భజనలు ఇవన్నీ చేయడం ద్వారా కోరికలు పోగొట్టుకుని నేను భగవంతుల్లో లీనమైపోవాలి. అప్పుడు అతను భక్తులా కాదా, భక్తుడు కాదు, భక్తుడు అంటే భగవంతుడు ఉంటాడు, భక్తుడు ఉంటాడు, భక్తుడు భగవంతుడికి నిరంతరం సేవలు చేస్తూ ఉంటాడు, నిరంతరం భగవంతుని కీర్తించడం. ఈ రకంగా మనం భక్తుల్ని కలుసుకుంటే కానీ నిజంగా మనం ఏ అవగాహనతో మనం భగవంతుడిని భజించాలి. నేను కూడా ఒకసారి నార్త్ ఇండియాలో ఉన్నప్పుడు వెతుకుతూ ఉంటున్న భక్తులు ఎక్కడికి పోయినా కూడా మనం ప్యాంటు షర్ట్లు చూడడం, పిలకలు చూడడం, పిలకలు చూడడం భక్తులు వెతికేది ఈ రకంగా. ఎవరు వాస్తవంగా భగవంతుని యొక్క రూపాన్ని ఎవరు స్వీకరించారు, ఎవరు రూపాన్ని స్వీకరించి నమ్మకంగా భగవన్ నామాన్ని ఎవరు చేస్తున్నారు, భక్తులు ఎక్కడ తిరుగుతున్నారో మనం చూస్తూ ఉంటారు. ఎవరు నిజంగా ఈ కృష్ణతత్వాన్ని ఎవరు స్వీకరించారు, మేము ఎక్కడ తిరిగినా కూడా ఈయన ఇస్కాన్ వాడు కాదు కాబట్టి ఈయనేం భక్తుడు అయి ఉంటాడు, ఈయన దోతి కుర్తా కట్టుకోలేదు, ఈయన పిల్లలు పెట్టుకోలేదు, ఈయనేం భక్తులు అయి ఉంటాడు, అవన్నీ కూడా వాటిలో ఉంటారు డీటెయిల్స్. భక్తులు ఇవన్నీ పెట్టుకుంటారు కానీ పెట్టుకున్నంత మాత్రాన అతను భక్తుడు కాదనే కాదు, భక్తుడిని గుర్తించడానికి వాళ్ళ లక్షణాలు ఎదగాల. నేను ఒకసారి ఇట్లా సిమ్లా పైన, సిమ్లా పైతే ఒక ఆయన రకరకాలుగా పాటలు రాస్తాడు, ఆయన హిందీలో వందల పాటలు రాస్తున్నాడు. ఆయన ఎప్పుడైతే కృష్ణుడి గురించి మాట్లాడడం ప్రారంభిస్తాడో ఏమో ఆయన ధారాళంగా విద్వానుడు, భక్తులకి ఆ రకంగా చెప్పడం రాకపోవచ్చు అంత. ఎందుకంటే భగవన్ నామం మనం భక్తులను కలుసుకొని కృష్ణుడు యొక్క రూపాన్ని స్వీకరించి మనం భగవన్ నామ శ్రద్ధగానే మనం భక్తులు అయిపోయినాం. మనం పూర్వజన్మలో మనకి అంత ఇది లేదు కాబట్టి మనకి ఈ శ్లోకాలు మంత్రాలు ఏమి మనకు గుర్తు లేకపోవచ్చు, లేదా మనం పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వకపోవచ్చు, కానీ భక్తులను కలుసుకోవడం వల్ల కృష్ణుడు ఆ శ్యామసుందరుడు భగవంతుడు మనకు తెలిసింది. కానీ మన భగవన్ నామంతో మనం భగవంతుని పిలిచి భగవంతుని ఎప్పుడు మన వెంట ఉంచుకోవచ్చు అని తెలిసిపోయింది. కానీ మన పూర్వజన్మ మనం గొప్ప భక్తులం కాదు కాబట్టి మన శ్లోకాలన్నీ రాకపోవచ్చు, మనకి పెద్ద పెద్ద ప్రవచనాలు ఇవ్వడం రాకపోవచ్చు, కానీ భగవంతుని వెతుకుతూ ఉండేటువంటి వ్యక్తి కృష్ణ భక్తుని కలుసుకోలేదు కాబట్టి ఆయన జన్మ జన్మలకి అధ్యయనాలు చేస్తూ ఆయన ఎంతో శాస్త్రాలు నేర్చుకుని ఆయన భజనలు ఇవన్నీ కూడా చేస్తూ, కానీ భగవత్ తత్వం అనేటువంటిది అతనికి తెలియలేదు. ఆ భగవత్ తత్వం అనేటువంటిది భక్తుల ద్వారానే ఇతరులకు దొరుకుతుంది. భగవంతుడు ఆయన గీతలు ఇతడు ఈ తత్వాన్ని, నువ్వు తత్వాన్ని ఎరిగినటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి తద్వితే ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ ఉపదేశంది తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. ఎవరైతే తత్వదర్శి, ఎవరైతే నిజంగా మనసుతో కృష్ణుని స్వీకరించి కృష్ణుని భజిస్తున్నాడో అటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం కూడా కృష్ణుడిని నమ్మకం కలుగుతుంది. ఈ సంసారంలో భాగవతంలో చదువుతుండడం నలుగురు కుమారులు సనక సనాతన సనందన, ఈ నలుగురు కుమారులు వాళ్ళు మొదట్లో పెద్ద పెద్ద జ్ఞానులు అంటే భగవంతుని వెతుకుతారు. కానీ జ్ఞానం ద్వారా మనం భగవంతుని తెలుసుకునే అవకాశం లేదు. ఎందుకంటే జ్ఞానం కూడా అది మానసిక స్థాయికి చెందినటువంటిది. భగవంతుడు మనస్సుకు అందేటువంటి వాడు కాదు, భగవంతుడు ఇంద్రియాలకు అందేటువంటి వాడు కాదు, భగవంతుని అధోక్షజుడు, అధోక్షజుడు అంటే ఇంద్రియాలకు అందేటువంటి వాడు కాదు, భగవంతుడిని రిషికేష్ అంటే భగవంతుడు ఈ మనస్సుకి ఇంద్రియాలకి అందేటువంటి వాడు కాదు, భగవంతుడి పేర్లు కాబట్టి జ్ఞానం ద్వారా, జ్ఞానం అంటే మనం పుస్తకాలు పెట్టి చదువుతూ ఉంటాం, అధ్యది ఇద్దరి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం, కానీ భగవంతుడు మన బుద్ధికి అందేటువంటి వాడు కాదు. అందుకే భగవద్గీతలు కృష్ణుడు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సమ్యతేంద్రియ, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఎవరైతే భగవద్గీతలో వాళ్ళకి నమ్మకం ఉందో, నమ్మకం ఉంటే మనం భగవద్గీతను మార్చాం కదా. భగవద్గీతలో ఉండేది ఒకటి, మనం దాన్ని అడి చేసి ఇడి చేసి ఇంకోటి ఏదో చెప్పడం. భగవద్గీతలో మనకి నమ్మకం అంటే కృష్ణుడు చెప్పినాడు, అప్పుడప్పుడు మనకు అర్థం కాకపోయినా కూడా మనం దాన్ని ఒప్పుకుంటాం, ఎందుకంటే కృష్ణుడు భగవద్గీతను చెప్పినాడు అని మేము స్వీకరించాలి. మనకు అర్థం అవ్వడానికి టైం పట్టచ్చు, అర్థం అవడానికి ఇంకోటి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాల్సి రావచ్చు, కానీ భగవద్గీత మనం దాన్ని దానిలో ఉండేటువంటి అర్థాన్ని మనం వక్రీకరించాం, మనం తిరస్కరించాం. ఇప్పుడు చిన్న స్టోరీ కూడా వినుంటారు, ఆయన నిజంగానే భక్తుడు, కానీ ఎంతో కాలంగా భక్తి చేసినా కూడా ఫలితం కనిపించకపోయేప్పటికీ అతనికి సందేహం ప్రారంభమైంది. అర్జునాచార్యుడు అని చెప్పి ఒక భక్తుడు, ఆయన రోజు భగవద్గీత అధ్యయనం చేసేవాడు, భగవంతుని నమ్ముకుని ఆయన ఒక శ్లోకం చదివాడు భగవద్గీతలో, అనన్యాశ్చింత ఎంతో మా ఏ జనాం పరిపాస్తే దేశాం నిత్యాద్వితాన యోగక్షేమ వాహనం. దాని అర్థమైంది, ఎవరైతే కృష్ణుడి యొక్క అనన్య మరొకరు కాకుండా కేవలం కృష్ణుడు, కేవలయ కేవలం కృష్ణుని నమ్ముకుని ఎవరైతే ఆయన్ని భజిస్తూ ఉంటారో అనన్యాశ్చింత ఏ జనాం పరిపాస్తే నిత్యాద్వితాన, పూర్తిగా భగవంతుని కృష్ణుని నమ్ముకుని కృష్ణ అన్నాడు, అటువంటి వాళ్ళ యోగక్షేమాలని నేను చూసుకుంటాను. అర్జునాచార్యుడు ఆ శ్లోకాన్ని చదివాడు, భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు కాబట్టి నేను ఎలాంటి చింతించాల్సిన అవసరం లేదు, నేను చక్కగా భక్తి చేసుకుంటా బతుకుతాను, తర్వాత నేను నా వృత్తి అయినటువంటి బ్రాహ్మణి యొక్క వృత్తి ఈ బ్రహ్మజ్ఞానాన్ని ఇతరులకు ఇవ్వడం, దానివల్ల భగవంతుడు ఏదిస్తే అది తీసుకుని జీవితాన్ని గడుపుకోవడం. అంటే అర్జునాచార్యుడు ఆ గీత శ్లోకాన్ని చదివి ఆయన నమ్మి నేను నా అవసరాల కోసం వాడి దగ్గర వీడి దగ్గర చేయి జాబి నేను అడగను, బ్రాహ్మణుడిగా నా బాధ్యత బ్రహ్మజ్ఞానాన్ని ఇతరులకు నేను చెప్పొస్తాను, వాళ్ళందరూ వాళ్ళు ఏదిస్తే అది తీసుకోవడం రావడం. అర్జునాచార్యుడు ఆయన గృహస్థుడు, ఆయనకి ఇద్దరు ముగ్గురు పిల్లకాయలు భార్య, ఇంట్లో ఖర్చులు ఉంటాయి, ముగ్గురు పిల్లకాయలు భార్య అంటే ఖర్చులు ఉంటాయి, కానీ ఆయన ఎవరికి చెప్పేవాడు కాదు. ఆయన కేవలం ప్రచారం చేయడం రావడం, ఆయన అడిగేవాడు కాదు. దానివల్ల కొన్ని రోజులు కంటిన్యూస్గా ఆయనకి భిక్ష ఏం దొరకల. ఆయనకి ఇంట్లో భార్య బిడ్డలు ఆలోచిస్తున్నారు, భిక్ష దొరకలేదు అంటే భగవంతుని కొద్దిగా పరీక్షిస్తున్నాడు. ఈయన ఈ శ్లోకాన్ని నమ్ముకొని ఇదేస్తున్నాడు, నిజంగా నమ్ముకున్నాడు లేదా అంటే మరి భగవంతుడు రెండు రోజులు లేడు, నేను నమ్ముకున్న ఆకలి తాగుతున్న భగవంతుడు ఎట్లా, కాబట్టి శ్లోకం ఏం పనిచేస్తున్నట్లేదు. అర్జునాచార్యుడు ఆయనకి సందేహం వచ్చింది, 4 రోజుల నుంచి వెళ్ళా బిడ్డలు పస్తులు ఉంటున్నారు, ఎవరు ఏమీ లేదు, ఈ శ్లోకం ఎలా కరెక్ట్, కృష్ణ యోగక్షేమాలు చూస్తున్నాడు అని చెప్పి ఆయన ఆ శ్లోకాన్ని విరోధం చేశాడు. ఈ శ్లోకం నిజమా కాదా డౌట్ ఆయనకి డౌట్ పుట్టింది. కాబట్టి ఆ శ్లోకాన్ని గీతలో ఈ శ్లోకం ఉంది కానీ ఇదే అప్లై అవుతున్నట్టే కనబట్టలేదు జీవితానికి డౌట్. ఇంకా ఇంట్లో పరిస్థితి విషమిస్తుంది, పిల్లకాయలంతా కూడా శోషించి వాళ్ళు పడిపోవడం, భార్య ఇంకా ఎవరిని అడగండి మీకు ఎంత పాండిత్యం ఉంది, నోరు తెరిచి అడిగారంటే ఎవరైనా కూడా ఇస్తారు, మీరు అడగకుండా తిరిగి వస్తే అంటే అడగకుండా అమ్మాయిని పెట్టదండి అడగండి మీరు వెళ్ళి, ఇంట్లో పరిస్థితి బాగాలేదంటే జనాలు ఇస్తారు, మీరు మామూలుగా తిరిగి వస్తుంటే నేను బాగానే పాలు ఇంట్లో బాగానే ఉన్నాను అనుకుంటూ అంటే భార్య కానీ ఆయన ఒప్పుకోలేదు. ఆయన అనుకున్నాడు ఆఖరి రోజు ఈ శ్లోకం రుజువు కాకపోతే ఈ శ్లోకాన్ని ఒప్పుకొని అని చెప్పి ఆయన బయటికి వెళ్ళాడు. భగవంతుడు ఏం చేశాడు, ఆయన ఇద్దరు పిల్లకాయలు ఎవరు వాళ్ళు కృష్ణ బలరాము, ఇద్దరు పిల్లకాయలు మామూలు పిల్లకాయలలాగా, ఇద్దరు పిల్లకాయలు ఈయన అర్జునాచార్యుడు భిక్ష కోసం బయటికి వెళ్ళినాడు ఊళ్ళో తిరగడానికి. ఆయన ఆయన ఊళ్ళో పోయిన తర్వాత ఇద్దరు పిల్లకాయలు వాళ్ళు వచ్చిన బండి నిండా రకరకాల తినుకుంటారు, బియ్యం నెయ్యి పప్పులు ఇవన్నీ తీసుకొచ్చి బస్సాలు అన్నీ తీసుకొచ్చి వాళ్ళు తలుపు తట్టారు. అర్జునాచార్యుడి భార్య తలుపు తీసింది, తలుపు తీసరికి ఇంకా అంతా ఇద్దరు పిల్లకాయలు వచ్చి ఈ సామాన్ అంతా లోపలు పెట్టుకోండి అంటే ఎవరు మీరు ఎలా ఇస్తున్నారంటే మా గురువు గారు ఆయన శిష్యులు వీడానికి వచ్చారు చెప్పి ఇంట్లో వాళ్ళు ఆయన కూడా ఇంట్లో పెట్టి ఆ ఇంట్లో పెట్టుకుని ఆమెకి ఎందుకంటే బాగా ఆకలి బాగుతున్నారు. తర్వాత ఆమెకు ఆలోచన వచ్చింది, వాళ్ళ పేర్లు కూడా అడగలేదు, వాళ్ళు ఎవరు ఒకసారి అడిగితే అంటే వాళ్ళ భర్త వచ్చిన తర్వాత పాలనమంది శిష్యులు ఇద్దరు వచ్చి ఇచ్చిపోయినారు చెప్పడే, బయటికి వెళ్ళేప్పుడు వాళ్ళు కనపడలేదు, వాళ్ళు మామూలు మనుషులు అయితే నడుచుకుంటూ పోతుంటే కనపడలేదు. అక్కడ కనపడారు ద్వారా దగ్గర వచ్చారు ఇచ్చారు లోపల ఎన్ని పెట్టుకుని ఎంత సంతోషం ఈలోపు గుర్తు వచ్చింది వాళ్ళ పేర్లేని అడగాల. బయటికి వెళ్ళేప్పుడు కనీసం దూరంలో ఎవరు లేరు అక్కడ అంత లోపలికి వచ్చి బ్రహ్మాండంగా భోజనాలు రకరకాలు గుమ్మగుమ్మలాడేటట్టు నేతి వాసనలు వస్తారు రకరకాల వంటలు ఏంటి ఇంటంత సామాన్యత నిండుకుంది. కానీ అక్కడ అర్జునాచార్యుడికి ఆయనకి ఎక్కడ ఒక గింజ కూడా భిక్ష దొరకల, ఆయన ఇంకా భగవద్గీత నమ్మకం లాభం లేదు అనుకుంటే ఆయన ఖాళీ సంచితో ఇంటికి వచ్చే ఇంటి దగ్గర నుంచి ఇంతకుడు నేతి వాసనలు వస్తాయి. ఎందుకంటే ఏమైనా ఇంటికి వచ్చేప్పుడు రకరకాలుగా ఆ గంటల శబ్దాలు నైవేద్యం పెడుతున్న భార్య అంటాడు ఏమైంది ఏంటి అని చెప్పు, ఏమైంది ఏంటంటే మీ శిష్యులు ఇద్దరు వచ్చి నా శిష్యులు అని నేను అప్పుడు ఆయనకు అర్థమవుతుంది కృష్ణ బలరాములు వచ్చినట్టు కానీ అని నిజానికి ఎవరైనా మీరు జీవితంలో చూసుకోవచ్చు మనం కరెక్ట్గా శుద్ధభక్తి చేస్తున్నట్లయితే జీవితంలో నిజంగా మనకి సమస్య అనేది ఉంటే భగవంతుడు తప్పకుండా మనల్ని ఆదుకుంటాడు. మనకి ఎప్పుడైనా సమస్యలు తీరకపోతే మనం నిండు హృదయంతో మనం పూర్తి శ్రద్ధతో భగవన్నామాన్ని అంటున్నట్లేదు, లేదా మనకి ఇంకా వేరే వేరే నమ్మకాలు పద్ధతులు కూడా ఉండి ఉంటాయి, గట్టిగా భక్తి చేయట్లేదు, లేదా మన భక్తి అది శుద్ధమైనటువంటి భక్తి కాదు, కాబట్టి మనకి మన పనులు కావటం లేదండి, మనకి ఇట్లా ఉంది నిజంగా భక్తి చేస్తాం. మీరు చెప్పినట్టుగా మనకి తర్వాత రూపు కోసం అంటే సాంద్రానంద విశేషాత్మ, సాంద్రానంద అంటే మనం చెప్పలేనటువంటి ఆనందాన్ని మనకి తెలిసిపోతుంది. నీ జీవితంలో నేను ఏం బయట అక్కడ ఎదగక్కర్లేదు, సినిమాలు అవసరం లేదు, ఇతరుల పొగడ్తలు అవసరం లేదు, మనకి ఇది కావాలి అది కావాలి అదంతా కూడా లేదు. బస్ భగవాన్ నామం కరెక్ట్గా తీసుకున్నట్టే ఒకటే స్థితికి వస్తాం. బస్ నా జీవితంలో ఈ భగవాన్ నామం అనేది ఎప్పుడు నాకు తీసుకునేటువంటి అవకాశం కలుగుతుంటే చాలు, ఇంక నేను అంతకంటే ఏం కోరుకోను. ఎందుకంటే అతను పూర్తిగా ఆనందాన్ని పొందుతున్నాడు కాబట్టి అతను వేరే అడగాల్సింది లేదు. బస్ నా జీవితం అంతా ఇలాగే భగవాన్ నామంతో నా జీవితం గడుస్తూ ఉండాలి. ఈ రకంగా ఈ కృష్ణుడిని దేవుడు అని తెలుసుకోవడం అనేటువంటిది అది సామాన్యమైనటువంటి విషయం కాదు, కృష్ణుడే చెబుతున్నాడు. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ ఎతటి చిందయే, ఈ సంసారంలో మనుషులంతా కూడా వాళ్ళ తెలివితేటలు ఉపయోగించి ఎంతో కష్టపడుతూ మనం దేవుణ్ణి అడగాల, మనం దేవుడి మీద ఆధారపడాల, మొదట దేవుడు తర్వాత నా పురుషార్థం అనేటువంటి పరిస్థితి మామూలుగా ఉండదు. కానీ ఎవరికైతే కృష్ణుడు అర్థమవుతాడో నేను మొదట కృష్ణుని ప్రార్థించుకోవాలా, నేను కృష్ణుని భజన చేసుకోవాలా, ఆ తర్వాత నేను మానవ ప్రయత్నం భగవంతుడు ప్రయత్నం చేయమంటున్నాడు. కానీ భగవంతుడు మా మనస్మర యుద్ధించాలి అర్జునుడు చెబుతున్నాడు, నువ్వు యుద్ధం చేయాలా. నిజానికి భగవంతుడు కృష్ణుడు ఆయన అర్జును కూర్చోబెట్టి క్షణంలో అందరినీ చంపేసి అర్జునుడిని గెలిపించు, కానీ భగవంతుడు చెబుతుంది నువ్వు యుద్ధం చేయాలా, కానీ నువ్వు నన్ను నమ్ముకొని నువ్వు ఎలాంటి చింతలకి ఎలాంటి ఆందోళనకి నువ్వు లోను కావక నువ్వు నన్ను నమ్ముకో, నేను చెప్పినట్టుగా చెప్పింది. కానీ ప్రతి మనిషి కూడా తన బాధ్యతల్ని నిర్వర్తించాలి కానీ భగవంతుడు నమ్ముకొని ఆ రంగం చేసినట్లయితే. అందుకని ఈ భగవద్గీత శ్లోకంలో కృష్ణుడు చెబుతున్నాడు మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ ఎతటి, లక్షల మంది వేల లక్షల మంది మనుషులు ఎవరో ఒకడు దేవుడు అనుగ్రహం ఉంటే కానీ నా తలరాతలు మారవు అనేటువంటి నిర్ణయానికి రాదు. ఆ తర్వాత ఆ దేవుడిని తెలుసుకున్న తర్వాత వాళ్ళు దేవుడిని భజించడం, వాళ్ళు తగ్గ ఎక్కువ భజన చేస్తూ కొద్దిగా ప్రయత్నం చేస్తూ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు భగవంతుడు ఎట్లా కావాలంటే అట్లా జీవితం మారుతుంది. కానీ భగవంతుడు చెబుతున్నాడు ఇటువంటి వ్యక్తులు ఈ సంసారంలో చాలా అరుదుగా కనిపిస్తుంది. సమాత్మ సుదుర్లభ రూపకోసం అని చెప్పినట్టుగానే భగవంతుడు చెబుతున్నాడు కృష్ణుడే అంత వాసుదేవం సర్వమితి సమాత్మ సుదుర్లభ. ఆ నిర్ణయానికి వచ్చేటువంటి వాడు ఎవరు వస్తారు నిర్ణయానికి, ఎవరైతే భక్తులను కలుసుకుంటారో అటువంటి వాళ్ళే ఆ నిర్ణయానికి రాదు. మనంతటి మనం ఎప్పుడు కూడా కృష్ణుని తెలుసుకోవడం కానీ కృష్ణుని నమ్ముకోవడం, అందుకే మన భక్తి మార్గం మనకి ఏం కలుగుతున్నా కూడా నేను చేసా నా గొప్పతనం మనంతా కూడా పరంపరకి ఈ మన గురువు లేక దైవాల ఈ పనులు అవుతున్నాయి, భగవంతుడి దైవాలు ఈ పనులు అవుతున్నాయి. ఎందుకంటే ఇది మన గొప్పతనం ఏం లేదు, మనం ఇచ్చినటువంటి మార్గాన్ని వదిలిపెట్టి కూడా పడుతున్నాం, మిగతా ఎంత వాళ్ళు చూసుకుంటున్నారు ఆనందంగా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీతకి శ్రీల ప్రభుత్వాదికి హరినామ సంకీర్తానికి.